అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. చిన్న ముద్ర వేసుకొని 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్రతి మానవుడు కూడా పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చదువుకుంటున్నాడు, ఉద్యోగం వ్యాపారం చేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని అంటున్నాడు. పిల్లలకి బాధ్యత వాళ్ళని చదివించడం, ఉద్యోగం వ్యాపారం చేస్తున్నాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. అప్పటికి 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు వస్తాయి. ఇక అప్పుడు మొదలైతే ఆరోగ్య సమస్యలు, లేదా ఆరోగ్య సమస్యలు లేకపోతే కుటుంబంలో సమస్యలు అన్నా వస్తాయి. అమ్మాయికి పెళ్లి చేశాం కాబట్టి అమ్మాయి అత్తగారింట్లో సమస్యలతో ఉండొచ్చు. కొడుకు పెళ్లి చేశాం కాబట్టి కొడుకు ఒక పెద్దవాడయ్యాడు కాబట్టి తనకి ఒక కుటుంబం ఏర్పడింది కాబట్టి కొడుకు కూడా స్వతంత్రుడయ్యాడు కాబట్టి ఎదురు తిరగచ్చు. చెప్పలేం ఏ సమస్యలు వస్తాయో, చెప్పలేం ఆరోగ్య సమస్యలు వస్తాయో, చెప్పలేం కుటుంబ సమస్యలు వస్తాయో, చెప్పలేం. మరి ఇప్పటి వరకు మనం ఏం చేసాం? కుటుంబం కోసం చేసాం, కానీ మన కోసం ఏమన్నా చేసుకున్నావా? 65 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, మరి మన కోసం ఏమన్నా చేసుకున్నావా? నేను తీసుకెళ్ళేది ఏంటి? నా కోసం నేను ఏం చేసుకున్నాను అని వెనక్కి తిరిగి ఆలోచిస్తే మన కోసం మనం చేసుకున్నది ఏమి లేదు, జీరో. ఈ జీరోతో దేహాన్ని వదిలిపెడతాము, మళ్ళీ ఏయో పిచ్చి ఏయో పక్వానికి వస్తాయి, మళ్ళీ ఏయో జన్మలు ఎత్తుతాం. అంటే అప్పుడు ఈ జన్మ వృధా అయినట్టే కదా, వచ్చిన ఈ జన్మ వృధా అయినట్టే. మనం మన కోసం ఉపయోగించుకోలేదు కాబట్టి భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే నీకు దేహాన్ని, మనసుని, బుద్ధిని మూడింటిని ఇచ్చి పంపించాను, కానీ నువ్వు వాటిని ఉపయోగించుకోలేదు కాబట్టి ఇక నీకు బుద్ధి లేని జన్మలు ఇస్తాను అని భగవంతుడు ఏ పక్షిగానో పశువుగానో బుద్ధి లేని జన్మలు ఇస్తాడు. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకోరో అటువంటి వాళ్ళు బుద్ధి లేని జన్మలు గడుపుతూ ఉంటారు, బుద్ధి లేని జన్మలు ఎత్తుతారు. మొన్న మనం ఒక కథ చెప్పుకున్నాం. ఒక ఆవిడ ప్రతిరోజు కూడా రొట్టెలు చేసి ప్రతిరోజు ఒక అరుగు మీద, ఆ అరుగు మీద రొట్టె పెట్టింది. ఆ రొట్టెని ఒక సాధువు గారు తీసుకెళ్తారు అని అంతవరకు బాగానే ఉంది. మరి ఆమె ఏం చేసింది, ప్రతిరోజు కూడా పెట్టేది ఏదో పెడుతుంది, కానీ కోరుకుంది సాధువు గారు ప్రతిరోజు నేను పెట్టింది తీసుకుంటున్నాడే కానీ ఒక మంచి మాట కూడా మాట్లాడలేదు. అమ్మా నువ్వు రోజు పెడుతున్నావమ్మా, నువ్వు చల్లని తల్లివమ్మా, నువ్వు దయగల తల్లివమ్మా, నువ్వు బాగా దాన ధర్మాలు చేసేదానివమ్మా అనని అలా ఏ ఒక్క మాట కూడా మాట్లాడలా. మాట్లాడపోయేటప్పటికి ఆమెకి కోపం వచ్చింది. ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది? ఆ సాధువు గారు ఏమి ఆమెని పొగడలేదు అనే ఒక కోరిక అక్కడ ఉండటానా, ఆ కోరిక తీరకపోవటానా కోపం వచ్చింది. ఆ కోపం వల్ల ఆమె ఏం చేసిందంటే విచక్షణ జ్ఞానం కోల్పోయింది, ఆలోచన శక్తిని కోల్పోయింది. కోల్పోయింది కాబట్టి ఆ పిండిలో విషం కలిపి ఒక రొట్టె చేసి సాధువు గారికి పెట్టింది అరుగు మీద. కానీ మళ్ళీ వెంటనే తను ఆలోచించుకుంది, ఇది నేను తప్పు చేస్తున్నాను కదా, నేను చేసే తప్పు, నేను చేసే పాపం అని. అందుకే భగవంతుడు కూడా, శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే వాసనని మార్చుకోవచ్చు, ప్రతి మానవుడికి కూడా వాసనలు మార్చుకునే అధికారం ఉన్నది అని భగవానుడు ఇక్కడ భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో కానీ మనకు తెలియజెప్పడం జరిగింది. ఆమె విషం పెట్టాలి అనే వాసన ఆమెకు వచ్చింది, కానీ తర్వాత బుద్ధిని ఉపయోగించి ఆ వాసనని మార్చుకొని అది తీసేసి మళ్ళీ మంచిగా చేసి పెట్టింది. అంటే మనం కూడా చెడ్డ వాసనలు వస్తూ ఉంటే చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మన వాసనల్ని మార్చుకోవాలి. మనలో వచ్చే వాసనలు, చెడ్డ వాసనలు కానీ వేటినైనా సరే మార్చుకొని వాటిని దారి మళ్లించి మంచి వైపుకి తిప్పాలి, భగవంతుడి వైపుకి తిప్పాలి. ప్రాపంచిక విషయాల వైపు పోతున్నటువంటి మనసుని భగవంతుడి వైపుకి తిప్పాలి. ప్రపంచంలో తిరగాలి అనే వాసనని పరమాత్మ వైపుకి తిప్పాలి అనే వాసనగా మనం మార్చుకోవాలి. వాసనలు మార్చుకునే అధికారం ప్రతి మానవుడికి కూడా ఉన్నది కాబట్టి మనం వాసనల్ని మార్చుకున్నట్లయితే మన జీవితం నందనవనం అవుతుంది. అంతేగాని లోపల నుంచి ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆ ఆలోచననే గనక మనం ఫాలో అయ్యామంటే మనం మళ్ళీ 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 నీచమైనటువంటి జన్మలు, నికృష్టమైనటువంటి జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మనలో ఏదో ఒక ప్రేరణ వచ్చింది, ఈ ప్రేరణ గురించి మనం ఆలోచించాలి. వెంటనే ఆ ప్రేరణకు తగ్గట్టు కర్మ చేయకుండా ఇది సక్రమమైందా మంచిదా చెడా ఆలోచించి కర్మ చేయాలి. అంతేగాని వచ్చింది కదా చేసేద్దాం అనుకోకూడదు. మనకి భగవంతుడు బుద్ధినిచ్చి పంపించాడు కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి మనం చేసేటటువంటి కర్మని దారి మళ్లించాలి. మనం చేసే ఆలోచనని మార్చుకొని దారి మళ్లించాలి. మనకి వివేక చూడామణిలో కూడా ఒక అధ్యాయం మొత్తం వాసన క్షయాన్ని గురించి, అలాగనే వాసనను మార్చుకునే విధానాన్ని గురించి చెప్పడం జరిగింది. అలాగనే భగవద్గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ప్రతి ఆధ్యాత్మిక గ్రంథంలో కూడా వాసనల్ని మార్చుకునే అధికారాన్ని మనం ఉన్నా మనకు అధికారం ఉంది కాబట్టి ఆ వాసనని మనం మార్చుకోవాలి. అనుక్షణం కూడా ప్రపంచం వైపు తిరిగి మనసుని పరమాత్మ వైపు తిప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడే చెప్పారు మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతుని స్మరిస్తూ గనక చేసినట్లయితే అది భగవత్ కర్మ అవుతుంది అని. చేసే కర్మ ఒకటే కానీ భావనలో మార్పు రావాలి. భగవంతుడు కూడా కర్మని మానుకోమని చెప్పట్లా, నీ మనసుని మార్చుకో, నీ భావన మార్చుకో అనని భగవానుడు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని కర్మలు చెయ్యని మనకి స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే మన జీవిత విధానమే మారిపోతుంది. తేలికైనటువంటివి ఇవన్నీ కూడా కష్టమైనవి ఏం కాదు. చేయటం మొదలు పెడితే కష్టంగా ఏముండదు, తేలిగ్గానే ఉంటుంది. ఎందుకు తేలిగ్గా ఉంటుందంటే మనసు పరమాత్మ మీద పెట్టడం గనక అలవాటైపోతే మనకు తెలియకుండానే మనం సక్రమైనటువంటి మార్గంలో మన ఆలోచన విధానం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా మనకి ఆలోచన తప్పుడుగా వస్తే వెంటనే లోపల ఉన్నటువంటి భగవంతుడు దాన్ని ప్రేరణ రూపంలో మనకి అందిస్తాడు. నువ్వు చేస్తుంది తప్పు, అలా కాదు ఇలా చేయి అని ప్రతి క్షణం కూడా భగవంతుడు మనకి ఆ ప్రేరణని మార్చి తానే మనకి ఆ సందేశాన్ని అందిస్తూ ఉంటాడు. ఈ సందేశాలు ఎవరికైతే అందుతూ ఉంటాయో వాళ్ళకి భగవంతుడి యొక్క కృప ఉన్నట్లు, భగవంతుడి యొక్క దృష్టి మన మీద ఉన్నట్లు. ఇది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి, ఇది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సినటువంటి విషయం. భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ 12 సంవత్సరాలు బృందావనంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆనందమే ఆనందం, ఇక రెండో ఆలోచన లేదు. ఆనందమే ఆనందం, తల్లిదండ్రి యొక్క ప్రేమ, గోపికల యొక్క ప్రేమ, గోపబాలు యొక్క ప్రేమ, గోవత్సాల యొక్క ప్రేమ, యమునా నదిలో జలక్రీడలాడటం, రాసక్రీడలు జరపటం, వేణుగానం ఊదుతూ గానంతో అందరినీ మురిపించటం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడు భగవంతుడు? అక్కడున్న కారణం ఏంటి అంటే అక్కడ ఏ బరువులు లేవు, ఏ బాధ్యతలు లేవు, హాయిగా ఆనందంగా ఆనందాన్ని ఎంతవరకు ఆస్వాదించాలో, ఆనందాన్ని ఎలా అనుభవించాలో, ఆనందాన్ని ఇతరులకు ఎలా పంచిపెట్టాలో అనేది పూర్తిగా బృందావనంలో భగవంతుడి యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. అందుకే ఏ చదువు సంజ్ఞ లేదు గోపికలకి, అయినప్పటికి కూడా వాళ్ళు ఏ ఉపనిషత్తులు చదవాలా, ఏ భగవద్గీతలు చదవాలా, ఏ జ్ఞానము తెలియదు, ఏ ఆత్మ జ్ఞానము వాళ్ళకు తెలియదు. కానీ తెలిసిందల్లా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామస్మరణ, శ్రీకృష్ణుడి యొక్క దర్శనం, శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ, శ్రీకృష్ణుడితో కాలం గడపటం, ఇది మాత్రమే వాళ్ళకు తెలుసు. కృష్ణ 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 ఆ పదం తప్పించి వాళ్ళ నోట్లో నుంచి ఇక ఏది కూడా రాదు. వాళ్ళు గోపికలు అంటే ఏమి అన్ని సర్వసంగ పరిత్యాగులు ఏం కారు. వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి, భార్య భర్తలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఆ సంసారం ఏమి కూడా వాళ్ళకు అడ్డం రాలా. సంసారంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మనసునేమో భగవంతుడికి సమర్పించారు. ఇదే భగవంతుడు మనకి తన జీవితం ద్వారా తెలియజెప్పింది. మరి అలా ఆనందాన్ని అందించినటువంటి పరమాత్మ మధురకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకరోజు అలా ఆకాశంలో చూస్తూ అలా నిలబడ్డాడు. నిలబడి కళ్ళమ్మట నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఆయనకు తెలియట్లా, కళ్ళమ్మట నీళ్లు కారిపోతున్న విషయం కూడా ఆయనకు తెలియట్లా. అంతలోకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య స్నేహితుడైనటువంటి ఉద్ధవుడు వస్తాడు. వచ్చి, ఏమిటి కృష్ణ బాధపడుతున్నావు అంటే, ఉద్ధవ నేను బృందావనంలో ఎలాంటి ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపానో ఇక్కడ మధురకు వచ్చానే కాని మధురమైనటువంటి జీవితానికి దూరం అయిపోయాను అని అంటాడు. ఎందుకంటే ఇక్కడ మధురకు వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగిపోయినాయి, రాజుగా కొన్ని బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అలాగనే 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఈ 8 మందిలో కూడా ఈర్ష ద్వేషాలు అనేవి ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సమర్థించుకుంటూ రావాలి, ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవాలి. అలాగనే తల్లిదండ్రి దేవకి వసుదేవులు ఉన్నారు, వాళ్ళని ఆనందపరచాలి, సంతోషపరచాలి. ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు. ఈ బాధ్యతల మధ్య నలిగిపోతూ నేను మధురమైనటువంటి జీవితానికి దూరం అయిపోయాను అననే శ్రీకృష్ణ పరమాత్మ బాధపడటం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బరువులు బాధ్యతలతో ఎవరైతే నలిగిపోతూ ఉంటారో వాళ్ళకి చివరికి దుఃఖమే మిగులుతుంది. అలా కాకుండా బరువులు బాధ్యతలు ఒకవేళ ఉన్నప్పటికి కూడా మనసుని పరమాత్మ మీద కనుక పెట్టినట్లయితే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. మరి గోపికలు చేసిన పని అదే. వాళ్ళు సంసారంలో ఉన్నారు, వాళ్ళు ఏం పెద్ద ఆస్తిపాస్తులు ఉండి హాయిగా కాలు మీద కాలు వేసుకొని తినేవాళ్ళు కాదు. లేచిన కాడించి ఆ పాలు పెరుగు మధురకు తీసుకెళ్ళి అమ్ముకొని జీవితాన్ని గడుపుకునేటటువంటి పేదవాళ్ళు. అలాంటి పేదవాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధిలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఆ ఆనందాన్ని అనుభవించారు కాబట్టే వాళ్ళు చిరస్థాయిగా మన అందరి మనసుల్లో నిలబడిపోయారు. కృష్ణుడు అని తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది గోపికలు, మనకు గుర్తొచ్చేది బృందావనం, మనకు గుర్తొచ్చేది నంద యశోదలు. అంతేగాని ఈ 8 మంది భార్యలు గుర్తుకురారు, దేవకి వసుదేవులు గుర్తుకురారు, మనకేమీ గుర్తుకురావు. గుర్తుకొచ్చేది ఏంటంటే మనకి కృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది బృందావనం, యమునా నది, గోపకాంతలు, గోపబాలరు, గోవత్సాలు, నంద యశోదలు. ఇది మాత్రమే మనకు గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుందంటే మనకి ఆనందాన్ని తలుచుకోవటమే అలవాటు. కానీ ఆనందాన్ని తలుచుకుంటూ మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఆనందాన్ని మర్చిపోయి మళ్ళీ ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకొని మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మనకి తెలియట్లా, ఏం తెలియట్లేదంటే మనం ఆనంద స్వరూపులం అనే విషయం మనకు తెలియట్ల తెలియక మనం మోసపోతున్నాం. అది ఎవరో ఒకరికి సంబంధించిన విషయం కాదు, సర్వ మానవాళికి సంబంధించిన విషయం. కేవలం ఆత్మానుభూతి పొందిన మహానుభావులు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతారు, కానీ అంతకుమించి మిగతా వాళ్ళందరూ కూడా ఆనందం ఉంటుంది, దుఃఖము ఉంటుంది. రమణ మహర్షి గారు ఏం చేశారు, చిన్న వయసులోనే సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన అరుణాచలం వెళ్ళిపోయారు. అలాగనే రామకృష్ణ పరమహంస గారు ఏం చేశారు, ఆయన చివరి దాకా కూడా కుటుంబంలోనే సంసారంలోనే ఉన్నారు. సంసారంలో ఎలా ఉన్నారంటే తామరాకు, ఇప్పుడే చెప్పారు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నారు. అలా రామకృష్ణ పరమహంస గారు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నారు. మరి కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఆయన్ని నడిచే దేవుడు అంటారు. మరి ఆయన ఆశ్రమ బాధ్యత స్వీకరించి ఆశ్రమాల్లో బాధ్యతలు చూస్తూనే ఆయన తన స్థితిలో తానున్నారు. ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఒకే పద్ధతిలో పొందుతారని ఏమి లేదు. రమణ మహర్షి గారు ఒక రకం, రామకృష్ణ పరమహంస గారు ఒక రకం, చంద్రశేఖర సరస్వతి స్వాములు వారు ఒక రకం. కాబట్టి ఆత్మానుభూతి పొందటానికి మనం గృహస్థులుగా ఉన్నామా, సన్యాసులుగా ఉన్నామా, అన్నీ వదిలిపెట్టామా అనేది ముఖ్యం కాదు. మన మనసు ఆత్మ మీద, పరమాత్మ మీద ఉన్నదా, ప్రపంచం మీద ఉన్నదా, ఈ రెండే రెండు పాయింట్లు. మిగతా పాయింట్లన్నీ ఎట్లా ఉన్నా ఈ రెండు పాయింట్లు మాత్రం మనం ముఖ్యంగా తీసుకోవాలి. తీసుకొని ఏ పని చేస్తున్నా సరే భగవస్మరణతో చేస్తూ ఉండాలి. ఆత్మతో అనుసంధానం కావటానికి ప్రయత్నం చేయాలి. ఈ దేహ మనోబుద్ధుల్ని సాక్షిగా చూడటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ దేహ మనోబుద్ధుల్ని సాక్షిగా చూస్తూ ఉంటామో అప్పుడు మనం ఆత్మతో అనుసంధానం అయినట్లు. దేహ మనోబుద్ధులు మనకంటే వేరుగా ఉన్నప్పుడు మనం ఎవరు అయినట్టు, మనం ఆత్మ అయినట్టు. కాబట్టి అలా సాక్షి భావన అలవాటు చేసుకుంటూ ఈ దేహ మనోబుద్ధిని సాక్షిగా చూస్తూ ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మనకి తెలియకుండానే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మస్థితి ఎలాంటిదంటే ఆనందము అంటారు, అలాగనే పరమ ప్రశాంతమైనటువంటి స్థితి. అశాంతి అనేది అక్కడ లేదు, ఇది మనకే అర్థమైపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేస్తావో నీ మనసు ప్రశాంతం అవుతుంది. అదే మనం ఆత్మకి దగ్గర అవుతున్నాము అనేది గుర్తు. అలా కొంచెం కొంచెంగా మనం ఆత్మకి దగ్గర అవుతూ మన జీవితాన్ని నందనవనం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితం బాహ్యమైనటువంటి జీవితం నందనవనం కాదు, ముళ్ళబాట ఇది. ఆ ముళ్ళబాటను తొక్కుకుంటూ ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా, ఆ రక్తం కారుతున్నా కూడా, బాధలు పడుతూ కూడా మనం ఈ ముళ్ళబాటలోనే ప్రయాణం చేస్తున్నాం. కానీ ఈ ముళ్ళబాటను దాటిన తర్వాత నందనవనమైనటువంటి జీవితం అనేది ఒకటి ఉంది అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. దాని మీద మనం పూర్తిగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం ఈ ముళ్ళబాటలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జన్మలో కూడా ఈ ముళ్ళబాట మీదే మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ ఏదో జన్మలో చేసినటువంటి సుకృతం కారణంగా మనం ఆ ముళ్ళబాటను దాటి నందనవనంలోకి అడుగు పెట్టడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించే గురువు యొక్క సన్నిధికి మనం చేరుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన జీవితం వెనక్కి తిరిగి చూసుకోకూడదు, ముందుకే ప్రయాణం చేయాలి. నేను ఏమి సాధించాలి, ఇప్పటి వరకు నేను చేసింది ఏదో చేశాను అయిపోయింది, ఆ జీవితం తిరిగి రాదు, కానీ ఇక ముందు నా కోసం నేను బ్రతకాలి, నా కోసం నేను చేసుకోవాలి, మళ్ళీ మరో జన్మ ఎలాంటిది వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ జన్మను కనుక నేను సార్థకం చేసుకున్నట్లయితే మరు జన్మ దీనికి అనుకూలమైనటువంటి జన్మ వస్తుంది. లేదు, నా అదృష్టం బాగుండి నా సాధనా ఫలం కనుక బాగున్నట్టయితే, నా పట్టుదలతో నేను సాధన చేసినట్లయితే ఈ జన్మలోనే నేను నా స్వస్థితికి నేను చేరుకుంటాను. హాయిగా ఆనందంగా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతాను, హాయిగా ఆనందంగా ఉంటాను. నాకు ఏ దుఃఖాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ కష్టాలు నష్టాలు ఏ కూడా లేవు. ఆ పరిస్థితిలో ఆ స్థితికి నేను చేరుకోవాలి. నా జీవితం నా చేతిలో ఉంది, ఇది ఎవరి చేతిలో లేదు. ఎవరు నన్ను ఉద్ధరించే వాళ్ళు లేరు, నన్ను నేను మాత్రమే ఉద్ధరించుకోవాలి. ఎవరైనా సరే మార్గం చూపించే వాళ్లే కానీ ఆ మార్గంలో నడవాల్సింది నేను అని గట్టి పట్టుదలతో ఎవరైతే సాధన చేస్తారో, ముందుగా ఇది నా జీవితం నేను సార్థకం చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకోండి. నిర్ణయించుకొని మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవటానికి ఈ మార్గంలో ప్రయాణం చేయటానికి పట్టుదలతో ప్రయాణం చేద్దాం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మా, ప్రజ్ఞానం బ్రహ్మా, అయమాత్మా బ్రహ్మా, అయమాత్మా బ్రహ్మా, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మా, అయమాత్మా బ్రహ్మా. ఇలా మనం పరమ పవిత్రమైనటువంటి మంత్రాలని మన నోటితో ఉచ్చరిస్తూ ఉంటే మన దేహం అంతా కూడా పవిత్రమైపోతుంది. మనకు తెలియకుండానే మన మనసంతా కూడా తేలికైపోతుంది. దేహం నందంతటా కూడా ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రవహిస్తూ ఉన్నట్లుగా మనకి అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా మన లోపల నుంచి మనకు తెలియకుండానే ఓంకారనాదం మనకి వినపడుతూ ఉంటుంది. ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. ఓంకారనాదం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడంటే మన పరిపూర్ణమైనటువంటి సాధనా స్థితిలో ఉన్నప్పుడు. అది అందరికీ జరిగేటటువంటి, అందరి అనుభవానికి వచ్చేటటువంటి అనుభవమే. ఇప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి సాధన సాగిస్తూ ఉన్నట్లయితే మనం ఏమి చేస్తున్నా సరే దేహమునందంతటా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రవహిస్తూ ఉన్నట్లుగా మనకి అనుభూతి కలుగుతూ ఉంటుంది. సాధన మాత్రం విడిచిపెట్టద్దు, పట్టుదలతో చేద్దాం. మన సాధ్య వస్తువు అనేటువంటి మోక్షస్థానానికి చేరుకోవటానికి సర్వశక్తిలా ప్రయత్నం చేద్దాం. అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుణ్ణి ఒకే ఒక్క కోరిక కోరుకోండి. నేను మళ్ళీ తల్లి గర్భంలో పడి ఈ బాధలు అనుభవించే పరిస్థితి నాకు వద్దు భగవంతుడా, నన్ను నీలో చేర్చుకో, నీలో కలుపుకో. నా కోరిక అది, నాకున్న కోరిక ఇదొక్కటేను, నన్ను నీలో కలుపుకో. నేను ఇంకా ఈ బాధలు భరించలేను, ఇంకా ఈ బాధలు నేను పడలేను, నన్ను నీలో కలుపుకో. ఇద్దరం ఒకటైపోవాలి, విడిపోలేని బంధం నాకు నీతో కావాలి అనని ప్రతి ఒక్కళ్ళు కూడా మనసారా కోరుకోండి, తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. హరి ఓం. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి, కళ్ళు తెరవండి.